నెమ్మదిగా ఎవరెవరి దశ ఎలా ఉందో చూడ్డానికి వెడుతూ ఉంటే అక్కడ విభీషణుడు జాంబవంతుని సమీపించి, తాత, ఆ క్రూరుని తీక్ష్ణ బాణాలు నీ ప్రాణాలు తీయలేదు కదా అంటుంటే జాంబవంతుడు, నాయనా, వయస్సు మళ్ళడం వల్ల కన్నులు కనపడడం లేదు ఆ బాణఘాతానికి, కానీ నీ కంఠస్వరాన్ని బట్టి నువ్వు విభీషణుడవు అనుకుంటున్నాను. ఇంతకీ మా వాయునందనుడు మారుతి ఎలా ఉన్నాడు అంటే విభీషణుడు, తాత, రామలక్ష్మణులు, అంగద, సుగ్రీవులు వీరందరూ ఏమయ్యారని అడగకుండా ఒక్క హనుమంతుణ్ణి గురించే ఎందుకు అడుగుతున్నావు అనగానే జాంబవంతుడు, నాయనా, హనుమంతుడొక్కడు జీవించి ఉంటే వీరందరూ మరణించినా బ్రతికించగలరు, వాడొక్కడు లేకపోతే వీరందరూ బ్రతికి ఉన్నా మరణించిన వారిలోనే లెక్క అంటుంటే హనుమంతుడు జాంబవంతుల వారి పాదాల మీద చేతులు ఉంచి, తాత, నీ ఆశీర్వాదం అనగానే జాంబవంతుడు లేచి, నాయనా, ఉత్తర దిశాముఖంగా వెళ్ళు, హిమవంతం వస్తుంది, అది దాటు, అక్కడ కైలాసగిరి, దానిమీద ఓషధులున్నాయి, సంతానకరణి, సంజీవకరణి, సువర్ణకరణి, విశల్యకరణి, ఆ ఓషధులు తెచ్చినట్లయితే వీరందరినీ మనం లేపగలం, క్షణాలలో పోయి రావాలి అన్నాడు. ఆ మాట వింటూనే సమీప గిరిశిఖరానికి ఎగిరి ఒక్క ఊపుతో ఉత్తర దిశగా వెళ్ళాడు. భూమి కంపించింది, పర్వతం కూరుకుపోయింది, సముద్రం దాటాడు, నదీ నద పర్వత కానాల మీదుగా హిమగిరిని అతిక్రమించాడు, కైలాసగిరి మీద అగ్నికాంతులు ఈనుతున్న ఓషధులు చూచాడు. ఆయన చెప్పిన ఈ నాలుగు ఎక్కడ ఉన్నాయో కనిపించక మొత్తం పర్వతాన్నే పెకరించుకుని చక్కా వచ్చాడు. వస్తున్నటువంటి ఆ పర్వతం మీది ఓషధుల గాలి సోకగానే రణస్థలిలో ఉన్న వానరులందరూ నూతనోత్తేజంతో లేచి యుద్ధ సన్నద్ధులయ్యారు. యుద్ధంలో నేల కూలిన రాక్షసులను ఎప్పటికప్పుడు సముద్రంలోకి లాగిపారేయమని రావణుడు ఆజ్ఞాపించడం వల్ల రాక్షసులకు తిరిగి బ్రతికే అవకాశం లేకుండా పోయింది. హనుమంతుడు మళ్ళీ ఆ ఓషధిగిరిని తీసుకెళ్లి యథాస్థానంలో ఉంచి వచ్చాడు. సుగ్రీవుడు, రామభద్ర, కుంభకర్ణుడు పోయాడు, కొడుకులు కన్ను మూశారు. ఈ స్థితిలో రావణుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రాత్రికి రాత్రి లంకకు నిప్పెట్టించేస్తానన్నాడు. అంతే, సూర్యాస్తమయం కావడంతో కపిప్రవరులందరూ గుంపులు గుంపులుగా లంకానగరపు కోట గోడల మీద నుండి లోపలకు వెళ్ళి భవనాలు, గోపురాలు, చైత్యాలు, ప్రాసాదాలు అన్నిటి మీద నిప్పు పెట్టేశారు. రజతగిరి వంటి గోపురాలు ఫెళఫెళధ్వానాలతో నేల కూరుతున్నాయి. సువర్ణ మణిభూషణాలతో వివిధ వస్త్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఆయుధశాలలు మండుతున్నాయి. అశ్వగజశాలల్లో కల్లోలం పుట్టింది. మత్తుగా తాగి మదవతులతో సుఖంగా ఉన్నవారు మంటలు సోకి ఎలా ఉన్నవారు అలాగే నగ్నంగా నడివీధులలో పడి రోదిస్తూ తిరుగుతున్నారు. నారీమణులందరూ మంటలలో మాడుతున్నారు. నగరమంతా మంటలు, పర్వతమంతా మోదుగు చెట్టులా కనిపించింది లంకానగరం. నగర ప్రాకార ద్వార సమీపాన రామలక్ష్మణులు ధనుష్టంకారం చేస్తున్నారు. రాముడు విడిచిన బాణం కైలాసగిరి శృంగంలా ఉన్న నగర గోపురాన్ని నేల కూల్చింది. కంటబడిన రాక్షసులను సంహరిస్తున్నారు వానరులు. కుంభ నికుంభులు, కంపన ప్రజంఘ యూపాక్ష సోనితాక్షులు వచ్చారు. ఉభయ సేనలు మహోత్సాహంతో పోరు సాగుతున్నాయి. అంగదుని చేతులలో మహాయోధులందరూ నేల కూరుతున్నారు. అనంతరం మకరాక్షుడు ప్రవేశించాడు. ప్రవేశిస్తూనే వాడు రాముని సమీపించి, రామా, నాడు దండకారణ్యంలో నేను లేకపోవడం వల్ల నువ్విక్కడింకా నిలబడి ఉన్నావు. నేనే ఉండి ఉన్నట్లయితే నువ్వు ఇంతవరకు బ్రతికి ఉండేవాడివి కాదు. నేనెవరినో ఎరుగుదువా? కరుని కుమారుడను, మకరాక్షుడను అంటుంటే రాముడు చిరునవ్వు నవ్వి, నాయనా, మీ నాన్న మీద ప్రేమ కలిగి ఆయనను జాగ్రత్తగా యవసదనానికి పంపాను. ఆయన కుమారుడివి కనుక నిన్ను కూడా అక్కడికే పంపుతున్నాను అంటూ విడిచిన బాణంతో కరుని కుమారుడు కరుని సమీపానికి చేరాడు. పోరు ఘోరంగా సాగుతోంది. ఇక ప్రయోజనం లేదని ఆ మరునాడు ఇంద్రజిత్తు నికుంభిలాహోమం సాగిస్తున్నాడు. అగ్నిని వ్రేల్చి నల్లమేకను బలిచ్చి బ్రహ్మాస్త్రం సంధించినప్పటికీ అది ఫలితం ఇవ్వకపోవడంతో నికుంభిలాహోమం సాగిస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రహించాడు విభీషణుడు. వానర యోధులందరినీ వెంటబెట్టుకుని లక్ష్మణస్వామిని తీసుకుని వెళ్ళి ఆ హోమం పూర్తి కాకుండానే దానికి భంగం కలిగించి ఇంద్రజిత్తుని, లక్ష్మణుని చేతులలో నేల కూల్పించాడు. ఇంద్రజిత్తు మరణించిన వార్త విన్న రావణుడు గచ్చంతరం లేక మూలబలంతో రణరంగానికి వచ్చాడు. యుద్ధ సన్నాహాలు సాగుతున్నాయి. చూస్తున్నారు వానర యోధులందరూ. రామ రావణ సంగ్రామం సాగుతోంది. మిగిలిన రాక్షసులకు ఈ రాముడు మానవుడు కాదు, వీడు కాలాంతకు త్రిపురాసురుడను నేలమట్టం చేసిన రుద్రుడు, మహావిష్ణువు మన పాలిటి యముడు అనుకుంటూ, ప్రజాపతి బ్రహ్మ మన రావణాసురునికిచ్చిన వరాలలో దేవదానవ గరుడ గంధర్వుల చేతులలో మరణం లేదన్నాడు, కానీ నరవానరుల చేతులలో మరణం లేదని వరం ఇవ్వలేదు. ఇప్పుడు అదే మనకు సన్నద్ధమైనట్టుంది. చూస్తుంటే ఈ సీత కాలరూపిణిలా ఉంది. ఇది లంకానగరాన్ని నాశనం చేయడానికే ఇక్కడికి వచ్చింది అని అందరూ దిగాలు పడిపోయి ఉన్నారు. రావణాసురుడు స్వయంగా రణరంగంలో ప్రవేశించి ఈ శరపరంపర అనే ఉత్తుంగ తరంగాలతో, ధనుస్సే సముద్రంగా వానరులను ముంచెత్తుతున్నాను, రండి నిర్భయంగా ఉండండి అన్నాడు. సింహనాదాలు రిగాయి. 8 గుర్రాల రథం మీద లంకేశ్వరుడు బయలుదేరుతున్నాడు. భేరీ భంకారాలు పూనభోంతరాలను దద్దరిల్లగేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైంది. రావణుని బాణాలు వానరులలో కొందరి తలలు తరుగుతుంటే కొందరి కాళ్ళు రాలుతున్నాయి, కొందరి చేతులు విరుగుతున్నాయి. ఆ బాణాగ్నిలో వానర బలం మిడతల దండులా అయింది. సాగుతోంది వానరసేన. ముందుకు సాగి సాగి ఎదురు వచ్చిన రాక్షసులందరినీ సంహరిస్తున్నారు. చూశాడు రావణుడు. మహోదరా, నువ్వు విజృంభించాలి అనగానే మహోదరుడు ముందుకు వెళ్ళాడు. మహోదరునికి ఎదురుగా సుగ్రీవుడు వచ్చాడు. వారి సంగ్రామం కొంతసేపు సాగింది. అలా యుద్ధం సాగుతూనే ఉంది. రామ రావణ సంగ్రామం ప్రారంభమై 6 రోజుల పాటు నిర్విరామంగా నడిచింది. ఈ 6 రోజులలో ఒకనాడు భగభగ మండుతున్న శక్తిని విడిచాడు రావణుడు. అది విభీషణుని మీదకు వస్తుంటే లక్ష్మణస్వామి వానికి అడ్డుగా నిలిచాడు. లక్ష్మణుని గుండె నుండి రక్తం చిమ్మింది. ఆయన మూర్ఛపోయాడు. చూచిన రాముడు కన్నీరు విడుస్తూ, సుగ్రీవా, ఇంకా యుద్ధం ఆపుతున్నాను, మీరు వెనుదిరిగి పండి, ప్రయోజనం లేదు. ఒక ఆడదాని కోసం తోడబుట్టిన తమ్ముణ్ణి బలి ఇచ్చిన వాణ్ణి నేను.
దేశే దేశే కళత్రాణి, దేశే దేశే చ బాంధవా, తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాతా సహోదరః.
సుగ్రీవా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినప్పటికీ డబ్బిచ్చి ఆడదాన్ని కొనుక్కోవచ్చు భార్యగా. ఆలివంక చుట్టాలు ఎందరో ఆత్మబంధువులు దొరుకుతారు. కానీ ఏ దేశంలోనూ రక్తం పంచుకు పుట్టే తమ్ముడు దొరకడయ్యా. అటువంటి తమ్ముణ్ణి కోల్పోయి ఇంక ఏ మొహంతో నన్ను యుద్ధం సాగించమంటావు అని విచారిస్తుంటే, వానరసేనలోని రాజవైద్యుడు సుషేణుడు వచ్చి, రామభద్ర, నువ్వు కూడా సామాన్యుని వలె శోకిస్తున్నావేమయ్యా. ఒక్కమారు మీ తమ్ముణ్ణి చూడు. అరచేతులలో ఎరుపు తగ్గలేదు, వదనంలో కాంతి వాడలేదు, గుండె ఆగింది. అంత మాత్రాన ప్రాణి పోయినట్టు కాదు. వీణ్ణి తిరిగి పునరుజ్జీవితుణ్ణి చేస్తాను, చూస్తూ ఉండు అని హనుమంతుణ్ణి పిలిచి, నాయనా, మరొక్కమారు సంజీవిని తీసుకురా అనడం తడువు క్షణాల వ్యవధిలో హనుమంతుల వారు వెళ్లడము, సంజీవుని తేవడము, ఆ గాలి సోకి లక్ష్మణస్వామి మూర్ఛలేచి నిలబడి శోకిస్తూ ఉన్న అన్నగారి వైపు తిరిగి, అగ్రజ, నువ్వేనా ఇంత దీనంగా ఉన్నది, నడపవయ్యా సంగ్రామాన్ని అని ఉత్సాహం కలిగించడంతో రాముడు లేచాడు. ఘోర భయానకంగా సాగుతోంది రామరావణ సంగ్రామం. దాన్ని తిలకిస్తున్న దేవగణాలన్నీ దేవేంద్రుని వైపు తిరిగి, ఇది అసమ సంగ్రామం. రావణుడు రథం మీద ఉన్నాడు, రాముడు హనుమంతుని భుజసీమ మీద ఉన్నాడు, ఆయనకు కూడా రథం అవసరం అంటుండగానే దేవేంద్రుడు మాతరిని పిలిచి రామునికి సాయంగా వెళ్లమన్నాడు. బాలసూర్య శోభతో ఇంద్రరథం రాముని చేరింది. మాతలి రాముని సమీపించి విషయం విశదీకరించాడు. చెబుతూ, స్వామి, ఈ రథం మీదనే దివ్య చాపము, బాణము, కవచము, తూణీరము, శక్తి కూడా ఉన్నాయి. వీటితో శత్రు సంహారం సాగించవచ్చు అనగానే రాముడు రథానికి ప్రదక్షిణించి రథాన్ని అధిరోహించి నారి సారించాడు. భయంకర సంగ్రామం సాగుతోంది. రావణుని గాంధర్వాస్త్రం రాముని గాంధర్వాస్త్రంతో చల్లబడింది. లంకేశ్వరుడు రాక్షసాస్త్రం ప్రయోగించాడు. విషసర్పాలు వస్తుంటే రాముడు గారుడాస్త్రం విడిచాడు. బాణవర్షం నడుస్తోంది. రావణుని బాణాలు మాతలిని గాయపరుస్తున్నాయి. సూర్యుడు మందరశ్మిలో పడ్డాడు. సముద్రం కల్లోలమైంది. బుధుడు రోహిణీ నక్షత్రాన్ని ఆక్రమిస్తున్నాడు. ఇంద్రాగ్నులు అధిష్టానాలైన కోసల నక్షత్రం ధూమకేతువుతో శిరోరహితమైనవి. కుజగ్రహం విశాఖను ఆక్రమిస్తోంది. 20 బాహువుల దశకంఠుడు మేరుగిరిలా కనిపిస్తున్నాడు. రాముడు క్షణకాలం నిలబడి బొమ్మముడి బిగించి కన్నులెర్రజేసి అగ్నివలె వెలుగుతుంటే భూమి కంపించింది. సముద్రం కలవరపడింది. ఆకాశం మేఘగర్జనలతో నిండింది. భూతకోటి గజగజలాడింది. రావణుని గుండెలో భీతి ఆవహించింది. ఒక్క బాణాన్ని విడిచిపెట్టాడు. రావణుని శిరస్సు నేలపడింది. ఖండిత శిరస్సు స్థానంలో మరొక శీర్షం కనిపించింది. రాముని నిశిత శరాలు 100 మార్లు నడిచాయి. రావణుని శిరస్సులు 100 మార్లు పుడుతూనే ఉన్నాయి. అది చూసి మాతలి, దాశరథి, వీడు మిగిలిన అస్త్రాలకు లొంగడు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు. మేరు మందరములంత భారం కల, ఆకాశమంత రూపం కల మంటలు క్రక్కే కోడి నాగుల వలె సాగే అస్త్రాలతో బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచాడు. అవి కదలుతుంటే చరాచర జీవకోటి గజగజలాడింది. తీవ్ర వేగంతో వచ్చి బ్రహ్మాస్త్రం రావణుని గుండెలో చేరి చీల్చుకుని వెన్ను నుండి దాటి తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. వజ్రఘాతం తిన్న వృత్రాసురుని వలే లంకేశ్వరుడు నేల కొరిగాడు. వానరులందరూ జయజయధ్వానాలు చేశారు. భూతకోటి సాధువాదాలు పఠించింది. హంసతూలికా తల్పం మీద సుందర నారీజన సేవలందుతూ సుగంధ ధూప శోభిత మందిరంలో సుఖంగా శయనించవలసిన మహావీరుడు, ముల్లోకాలను గజగజలాడించిన రాక్షసీశ్వరుడు రక్తసిక్తమైన భూమి మీద పడి ఉండడం చూడగానే విభీషణుని గుండె శోకతప్తమైంది. ఆహా, గ్రీష్మభానుడు కాంతిహీనుడయ్యాడు. చంద్రుడు అంధకారంలో పడ్డాడు. ఒక మహోద్యమము నిష్ఫలమైపోయింది. ధనుర్వేదవేత్త నేల కూలాడు అని విచారిస్తున్నాడు. రాముడు నెమ్మదిగా దగ్గరగా వచ్చి, విభీషణ, ముందుగా నీ అన్నగారికి అంత్యక్రియలు సాగించే ఏర్పాటు చేయి, మిగిలిన విషయాలన్నీ తర్వాత విచారిద్దువుగాని అంటున్నాడు. రావణుని మరణవార్త అంతఃపురం చేరింది. నారీజనం అందరూ గుండెలు బాదుకుంటూ గోలు గోలున విలపిస్తూ వస్తున్నారు. మండోదరి రణరంగానికి వచ్చి తన భర్త దేహం మీద పడి, రాక్షసేశ్వర, నిరంకుశమైన స్వేచ్ఛా ప్రవృత్తి జీవితాంతము సాగదయ్యా. దైవం అనేది ఎప్పుడూ పురుషకారం కంటే బలీయమైంది. నీ అకార్యాలు కారణంగా రాక్షస వంశం సర్వనాశనమైంది. మాకందరికీ ఈ దుస్థితి ప్రాప్తించింది. జనస్థానంలో 14,000 మంది నేల కూలిన నాడే రాముడు సామాన్యుడు కాడని, శంఖచక్ర గదాధారి అయిన విష్ణు అని భావించాం. హనుమంతుడు సముద్రం దాటి వచ్చిన నాడే రాముడు సామాన్యుడు కాడని మేమందరం చెప్పాం. నీ బాలిటి మృత్యువైన సీతను కావాలని కొని తెచ్చుకొని ఇంత చేసుకున్నావు. నా తండ్రి దానవ ప్రభు, నా భర్త రాక్షసేశ్వరు అని ఎంత సంతోషించేదాన్ని. ముల్లోకాలను జయించిన నువ్వు ఈనాడు ఒక సామాన్య మానవుని చేతులలో కూలిపోవడం నా దౌర్భాగ్యం కాక మరేమి. ఒక్క మాట మాట్లాడవయ్యా. పట్టమహిషిని, మేలిముసుగు లేకుండా నడివీధిని నడిచి వచ్చానని కోపంగా ఉన్నదా? దండకారణ్యంలో రామలక్ష్మణులను వంచి సీతను తేవలసిన పిరికితనం నీకెందుకొచ్చింది? ఇంద్రియాలను జయించిన మహాతపస్వివే నువ్వే. ఆ కామభూతానికి లొంగిపోయి ఈ దశలో పడ్డావు. చూడవయ్యా, సూర్యుడు ఎంత తీక్ష్ణంగా లంక మీద తన వాడికిరణాలు ప్రసరిస్తున్నాడో అని అలా గోలుగోలును ఏడుస్తోంది మండోదరి. ఈ వంక రాముడు, విభీషణ, వీరందరినీ నగరానికి పంపి అంత్యక్రియలు పూర్తి చేయించు అనగా, విభీషణుడు, రామభద్ర, సాధుహింస సాగించిన వీడికి అంత్యక్రియలు అవసరమా అన్నాడు.